మాతృదేవో భవ. ధ్యానమున అవశం బగున దానికి నేనే వశుండనౌదునా. జగన్మాత, ధ్యానమున అవశం బగున దానికి నేనే వశుండనౌదునా. ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు, ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు. ధ్యానమందు ఏను నశించునంచు వచియింతురుగాని ఇదేమి తల్లిరో. ధ్యానమందు ఏను నశించునంచు వచియింతురుగాని ఇదేమి తల్లిరో. నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్కదాని. ధ్యానమున అవశం బగున దానికి నేనే వశుండనౌదునా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1635 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 335 భాగానికి స్వాగతం పలుకుతుంది. ధ్యానం ద్వారా ధ్యేయాన్ని చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. ధ్యానం మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి. ఏదో పావు గంట అరగంట ప్రశాంతంగా ఉండడం కాదు. అలా అయితే అది మత్తుబిళ్ళ కింద లెక్క. ఆ సమయంలో నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకాస్త సేపు చేయాలని ఉంటుంది, మంచిదే. కానీ అది జీవితంలో కనపడాలి. జీవితంలో మనకు అహం తగ్గిందా, కోపం తగ్గిందా, దేన్నైనా అవగాహన చేసుకోగలుగుతున్నామా పూర్తిగా, ఈ ప్రభావం ఇలా కనపడితే ధ్యానం పరిపూర్ణమైనట్లు లెక్క. ధ్యాని అంటే అర్థం అది. కేవలం ఆ సమయం ఏదో గడిపేసేసి అక్కడికేదో 4 ఫోటోలు పెట్టేసి కాలక్షేపం చేయడం కాదు. ఈ ధ్యానం ప్రభావం నిత్య జీవితం మీద ఉండాలి. అప్పుడు మనము బాగుంటాం, కుటుంబము బాగుంటుంది, సమాజము బాగుంటుంది. అందుకే భక్తుడు కాస్త అయోమయంలో ఉండి అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. ధ్యానము నావశం బగున దానికి నేనే వశుండనవుదన. ధ్యానమనంగనేమి ఒక దారియు తన్నును లేదు. ఏదో చేస్తూ ఉంటాం, కానీ ఎంతకాలం చేసినా ఏదో అయింది పర్వాలేదు ఉండడం, ఎప్పటికప్పుడే సమయం చూస్తూ ఉండడం, అమ్మయ్య అయింది కదా అనుకోవడం సరిపోతుంది. అలా అనిపిస్తుందంటే అది ధ్యానమే కాదు. ఆ ధ్యానంలో కూర్చున్న సమయానికి, నిత్య జీవితంలో మనం గడుపుతున్న సమయానికి భేదం కూడా తెలియకూడదు. ఇక్కడ కూర్చోవాలనే అనిపించకూడదు, బయటికి రావాలనే అనిపించకూడదు, ఏది కుదరదు, రెండూ సమానంగానే. నిత్య జీవితంలో కూడా అన్ని ఘట్టాలు సమానంగానే మనం చూడగలిగితేనే ధ్యానం ఫలించినట్టు లెక్క. ఎక్కడ ఏ ప్రాధాన్యం కోసం మనం ప్రాకులడైనా మనం ధ్యానం ఏమీ మనకి అబ్బలేదని అర్థం. మనకి అది కుదరలేదని అర్థం. అసలు ప్రాధాన్యం గురించి పాకులాడుతున్నాము అంటే ధ్యానం చేస్తున్నామని చెప్పుకునే అర్హతే మనకి లేదు. ఆ నేను అనేదాన్ని మర్చిపోవడమే ధ్యానంలో చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, ఏమో ఏం జరుగుతుందో తెలియట్లేదమ్మా, ధ్యానముందు ఏను నశించునుంచు వచయింతురు కాని. ధ్యానం చేస్తే ఆ నేను అనేది పోతుంది, విశ్వమంతా ఒకటేనని అర్థమవుతుందని అంటారమ్మా. నాకేమిటో, నేను తప్పితే ఇంకేం కనపడమే లేదన్నారు. నిజానికి ఆధ్యాత్మిక సాధనలో ఎక్కడైనా దారి తెన్ను లేని పరిస్థితి వచ్చినా, లేదు కొంచెం అయోమయంగా అనిపించినా, భగవంతుణ్ణే మనం గురువుగా భావించి మన పూజామందిరంలోనే మన ఇష్టదైవాన్ని మనం ప్రార్థిస్తే దానికి సరైనటువంటి మార్గం ఒక గురువు ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో, లేదు జీవిత అనుభవం ద్వారానో తెలిసేలాగా మనకు కనిపించేలాగా చేస్తాడు భగవంతుడు. ఒక్క జీవితానుభవంతో దెబ్బ కుదురుతుంది ధ్యానం అనేది. ఇది అశాశ్వతమని అర్థమైతే అది కుదరకేమవుతుంది. బంగారం విలువ తెలిసిన తర్వాత మట్టిబిడ్డ పట్టుకుని ఎడుస్తాడు ఎవడన్న. ఆ విలువ తెలియదు కాబట్టి దీన్ని పట్టుకుని నడుస్తాం. అది సారాంశం. ఇక ఇప్పుడు మనం 458 నామం. మలయాచలవాసిన్యై నమః. మలయా అచల, మలయాచల సవర్ణ దీర్ఘసంధి. మలయాచలవాసిన్యై నమః. మలయాచలంలో నివసిస్తున్నావమ్మా, నీకు నమస్కారం. ఏమిటి మలయాచలంలో నివసించడంలో ప్రత్యేకత? నిజంగానే మలయ పర్వత ప్రాంతాలలో, కేరళ ప్రాంతాలలో అమ్మవారిని మలయాలయ అంటారు. మలయాలయ, ఈ మలయాళ అనే మాట నుంచే మలయాళం అనే భాష వచ్చింది. ఆ మాటకు వస్తే దక్షిణ దేశం మొత్తంలో కొన్ని ఆలయాల్లో అమ్మవారి పేరు మలయాళ భగవతి. అంచేత మలయాళం, మలయాళ భాష, మలయాళయ ప్రాంతం, మలయ పర్వత ప్రాంతం, ఇంచుమించు ఇదంతా కేరళ ప్రాంతం, పూర్తిగా భారతదేశానికి దక్షిణపు కొస. అక్కడ కూడా అమ్మవారు ప్రత్యేకంగా అవతరించి ఉంది. అందుకే మలయాచలవాసిని. ఆ మలయాళ దేశంలోనే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మలయాళ దేశంలో ఇప్పటికీ అమ్మవారి ఆరాధన ఎక్కువ. అయితే వాళ్ళు పరశురాముడు మార్గాన్ని అనుసరిస్తారు. పరశురాముడు కొంచెం తీవ్రవాది. ఆయన క్షిప్రఫలాన్ని కోరుకున్నాడు, శీఘ్రఫలాన్ని. ఎందుకంటే ఆయన పెట్టుకున్న ఉద్యమం ఒకటి ఉంటుంది. మరి అంత దండెత్తే అంతమందిని అంత తేలిగ్గా అలా సంహరించాలంటే అపారమైన భగవచ్శక్తిని ఆయన ఆహ్వానించవలసిందే. అది ఏదో 100 ఏళ్ళు తపస్సు చేస్తామంటే కుదరదు. అందుకే పరశురామ క్షేత్రం అంటారు కేరళని ఎప్పటికి కూడా. ఆ పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశాల్లో అమ్మవారు వెలిసింది. ఆయన ప్రత్యేకంగా స్థాపించినటువంటి విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయంట. ఆ భగవతినే మలయాళ భగవతి అంట. ఆ పరశురాముడు కాస్త శీఘ్రంగా ఫలించేటువంటి విద్యలు అనుసరించాడు కాబట్టి రేణుకా, ఎల్లమ్మ ఉపాసన లాంటివి, వాళ్ళ అమ్మగారి పేరు కూడా అదే కాబట్టి ఇప్పటికీ మాంత్రికుల్లో ఎక్కువ మంది మలయాళ దేశంలో ఉంటారని అంటారు. మలయాళ మాంత్రికులు అంటారు. వాళ్ళు మాయలు ఎక్కువ చేస్తారంట. భూ ఆయన మలయాళ మాంత్రికుడు అండి బాబు, ఏమైనా చేస్తారంట. ఆ చదివే మంత్రాలు కూడా మలయాళంలోనే ఉంటాయి. అంతేకాదు మలయాళ దేశంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. మనం సందర్భం వచ్చింది కాబట్టి సరదాగా చెప్పుకోవచ్చు. ఆడమలయాళం అంటారు మనకి. ఎక్కడైనా 4 ఆడాళ్ళు సమావేశమే మాట్లాడుకుంటూ ఉంటే ఆడమలయాళం అండి అంటే. ఎందుకంటే మలయాళ దేశంలో స్త్రీలకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రాధాన్యం అంటే మామూలుగా ఏదో వేదిక మీద గౌరవించడం కాదు. ఆస్తి హక్కు స్త్రీకి ఉంటుంది, అక్కడ పురుషుడికి ఉండదు. ఇప్పటికీ మరి ఏ తెగలవారైనా దాన్ని పాటిస్తున్నారో లేదో మనకు తెలియదు. కానీ సత్యరాజా పూర్వదేశ యాత్రల గ్రంథంలో వీరేశలింగం గారు కూడా మలయాళ దేశపు ఆచారాల గురించి చెప్పాడు ప్రత్యేకం. అక్కడ భార్యలు అప్పుడప్పుడు భర్తల్ని దండిస్తూ ఉంటారు, అట్లా సరిగ్గా చెప్పిన మాట వినడం లేదని అని ఆయన పద్యాల్లో కూడా రాశాడు. చమత్కారంగానూ రాశాడు, కొన్ని వాస్తవాచారాలు రాశాడు. ఆడమలయాళం అన్న మాట ఎందుకు వచ్చిందంటే తెలుగులో జాతీయంగా మలయాళంలో ఆస్తిని కూతురికి ఇస్తారు, కొడుక్కి ఇవ్వరు. మహారాజులు కూడా మలయాళ దేశాన్ని పరిపాలించడం రాజ్యాన్ని మేనలుడికి ఇస్తారు, కొడుక్కి ఇవ్వరు. కొడుకు కొడుక్కి ఇవ్వరు, కూతురు కొడుక్కి ఇస్తారు, మేనలుడికి. చెల్లెలు కొడుక్కి ఇస్తారు, సొంత కుమారుడికి ఇవ్వరు. ఇవ్వడం మళ్ళీ కొడుక్కే ఇస్తారు, ఆడవాళ్ళు ఏం పరిపాలించరు. కానీ కూతురు కొడుకు కానీ చెల్లెలు కొడుకు కానీ ఇస్తారు, సొంత కొడుకు కానీ ఆయన కొడుకు కానీ ఇవ్వరు. ఈ రకంగా కాస్త మహిళల పెత్తనం ఎక్కువ కావడం వల్ల అక్కడ ఆడమలయాళం అనే మాట వచ్చింది. సరే, ఇవన్నీ అలా ఉంచితే సందర్భానుసారంగా మనం చెప్పుకోవాల్సింది, మలయ పర్వతం మించి వచ్చేటువంటి గాలి చాలా శ్రేష్టమైంది కాబట్టి అవి మన భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మన భారతీయ వాస్తు శాస్త్రంలో ఇళ్ళు నిర్మించుకునే వారందరూ, భవనాలు నిర్మించుకునే వారందరూ దక్షిణం వైపుని తెరి పెట్టి పెడతారు. దక్షిణ వైపు ఖాళీ ఎట్టు పెట్టండి, దక్షిణ వైపు ఖాళీ పెట్టండి. కొంతమంది తెలియక ఏదో యమధర్మరాజు దిక్కు, శ్మశానం దిక్కు, ఆ ఉద్దేశం కాదు. అక్కడ ఆ శ్మశానం దిక్కు అంటే అక్కడ తీసుకెళ్ళి ఎవరైనా దహనం చేయగా ఇంటి పక్కనే, అందుకోసం కాదు. ఒక వాస్తు అనేది ఎప్పుడు ఇంజనీరింగ్ అది. దాని మీద ఏమి పిచ్చి నమ్మకాలు పెంచుకోవాల్సిన పనేం లేదు. అదొక నిర్మాణ శాస్త్రం, చక్కని శాస్త్రం. ఇంకా కాస్త వాస్తు అంతరార్థాల్లో గడితే తత్వశాస్త్రం, అది ఆధ్యాత్మతత్వం ఉంది అందులో. మనం ఈ మధ్య మధ్యలో విషయాలు పట్టుకుని ఏడిచి పిచ్చి నమ్మకాలు పెంచుకుంటున్నాం, లేకపోతే అనవసరంగా భయపడుతున్నాం, అనవసరంగా ప్రలోభపడుతున్నాం. నిజానికి దక్షిణం ప్రాంతం తెరిపోయిన ఎందుకన్నారు అంటే మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలులు అలాగే దక్షిణం వైపు మన కిటికీల్లోంచి వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి అర్ధరాత్రి 2 గంటలకి వీచిన గాలి ఒక ఊళ్ళో ఎన్ని గొప్ప మార్పులు తీసుకొచ్చిందో కృష్ణదేవరాయలు ఆముక్త మాలిద్యలో చెబుతాడు. అది కూడా అధ్యాత్మతత్వ ప్రతిపాదకంగా చెబుతాడు. మామూలుగా ఏదో మార్పులు తీసుకురాడు. సాహిత్యపరంగా ఆయన శృంగారపరంగా సరదాగా చాలా చెబుతాడు. దాంతోపాటు మనం కాస్త లోతుగా పరిశీలిస్తే అందులో అధ్యాత్మతత్వం కనపడుతుంది. ఈ మలజపు గాలి ప్రభావం అటువంటిది. మలజపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమ వరణాంచల చంపక శాఖలందు పక్షులు రదశేయ వేగనని గోడుదురు అల్కలు దీరి దంపతులు. అర్ధరాత్రి 2 గంటలకు వీచిన గాలి ఆ ఊళ్ళో మానవ జీవితాల్లో ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చిందో సూచిస్తాడు. దాంతోపాటుగా మనకి ఆధ్యాత్మికంగా జీవితానికి కూడా మార్గదర్శనం చేస్తున్నాడు. కవిత్వం అంత గొప్పది. అందుకే మనం లలితా సహస్రనామాల్లో ఇంచుమించు ప్రతినామానికి సాహిత్యపరంగా ఏదైనా ఒక పద్యాన్ని కూడా జోడించి చెప్పుకుంటున్నాం. మళ్ళీ తెలుగు సాహిత్యం ప్రత్యేకంగా అన్ని కావ్యాలు చెప్పాలంటే కష్టం కాబట్టి కాస్త అభిరుచి కలిగిస్తే ఆసక్తి కలిగిన వాళ్ళందరూ సరదాగా కావ్యాలు చదువుకుంటారని నా తాపత్రయం. లేకపోతే ఇంత దీర్ఘకాలం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పెద్దలు అర్థం చేసుకోవాలి, రసజ్ఞులైన వాళ్ళు. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమ వరణాంచల చంపక శాఖలందు పక్షులు రొదసేయ వేగనని గోడుదురు అల్కలు దీరి దంపతులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దక్షిణ ప్రాంతం నుంచి ఒక గాలి వీచింది. అది మలయపు గాలి, మలయ పర్వతం నుంచి వచ్చింది. అక్కడ మంచి గంధపు చెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ గాలి చల్లగా ఉండడంతో పాటు సుగంధభరితంగా కూడా ఉంది, పరిమళభరితంగా ఉంది. అది వనమాలి విమాన పతాక గల్లు మంచులియ పసిండి మువ్వగమిన ఒక్కొక్క మాటు కదల్ప. ఆ గాలి అలా తెరలు తెరలుగా పొరలు పొరలుగా కెరటాలు కెరటాలుగా వీచుకుంటూ వస్తూ ఉంటే అది విష్ణుమూర్తి ఆలయానికి ఉండే ధ్వజస్తంభానికి ఉండే గంటల మువ్వల్ని తాకిందిట. ఆ విలుపుత్తూరు అనేటువంటి గ్రామంలో మన్నారస్వామి ఆలయం అనే పేరు మీద విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఆలయానికి ధ్వజస్తంభం ఎలాగో ఉంటుంది, ధ్వజస్తంభానికి ఇలా 3 బద్దీల్లా ఉంటే మన జెండా రంగులు 3 ఉన్నట్టే, దానికి గంటలు కడతారు. ఆ గంటల్లో మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వలు గాలి కదులుతూ మోగుతూ ఉంటాయి. అసలు ధ్వజస్తంభం అంత ఎత్తున ఉంటే దేవాలయం గంటలు తరచు మోగుతూ ఉంటాయి. అదొక ఆనందకరమైన సవ్వడి. అసలు అమ్మవారి యొక్క పాదాల మంజీరాల సవ్వడి అంటే సింజానమణి మంజీరమండి తశ్రీపదాంబుజ రెండు అమ్మవారి పాద మంజీరాల్లో ఉండే మువ్వల సవ్వడి ఎలా ఉంటుందో ఆ మన ఆలయాల్లో ధ్వజస్తంభానికి ఉండేటువంటి గంటల్లో మువ్వల సవ్వడి కూడా అలా ఉంటుంది. అది అపూర్వమైన ఆధ్యాత్మిక పరిమళానికి సంకేతం. ఆ గాలి అనుకోకుండా అలా వీచేసరికి అర్ధరాత్రి వేళ ఆ మువ్వలు మోగాడు, గలగలగలగల చప్పుడు చూస్తున్నాడు. ఆ మువ్వలు మోగడంతో ఇంకో పరిణామం జరిగింది. సరిగ్గా ఏదో సైమిల్టేనియస్గా అంటూ ఉంటారే సీరియల్గా ధారావాహికంగా, దీనివల్ల అది దానివల్ల ఇది అంటూ గొలుసుకట్టు పరిణామాలు అలా జరిగాయి. గాలి అనుకోకుండా అలా వీచింది, సహజంగానే వీచింది. ఎప్పుడు వీస్తూనే ఉంటుంది కదా, కొంచెం ఒక రవ్వ అలాగా ఒక ఎరటల్లా వీచింది. అది ధ్వజస్తంభపు గంటలని మువ్వలను తాకగానే ఆ మువ్వలు సవ్వడ చేసాయి. తదీయ హేమ వరణంచల చంపక శాఖలందు పక్షులు రొదసేయ. ఆ గాలి మువ్వలను తాకగానే మువ్వలు సవ్వడ చేయగానే మువ్వల సవ్వడికి ఆ మన్నారస్వామి కోవెల ప్రహారీ గోడ బయట ఉండే సంపంగి చెట్టు మీద గూళ్ళు గట్టి నిద్రపోతున్నటువంటి పక్షులు నిద్రలేచాడు. కూడి కొనుక్కు అంటారు, పక్షి ఉట్టిన నిద్రలేస్తుంది, చిన్న అలికిడికి నిద్రలేస్తుంది. ఎందుకంటే పాపం దాని భయం దానిది, ఏమో ఏ వేటగాడో బాణ వేస్తున్నాడేమో అలికిడ వేసరికి చాలు, దానికి చాలా భయంగా ఉంటుంది. పావురాలు మన ఇళ్లలో గూళ్ళల్లో చేరుతూ ఉంటాయి చూడండి, ఏసీ ఏది ఉన్న చోట సాధారణంగా చేరుతూ ఉంటాయి. ఈ నీళ్లదొడ్లకు ఉండే వెంటిలేటర్ల దగ్గర కూడా చేరుతూ ఉంటాయి. కానీ ఏమాత్రం చిన్న అలికిడైనా మనం లైట్ వేసిన చప్పుడు వాటికి వినపడ్డా పారిపోతాయి. ఇంకా పగలైతే కొంచెం ఏదైనా కాస్త ఆలోచిస్తే రాత్రి అయితే వెంటనే పారిపోతాయి. ఎందుకంటే కళ్ళు కనపడవు పాపం, ప్రతి చప్పుడుకి భయపడిపోతాయి, ప్రతి సవ్వడికి. అందుకని ఈ మువ్వల సవ్వడు వినపడగానే పక్షులు నిద్రలేచాయి. అవి ఆ మువ్వల సవ్వడికి అలవాటు పడ్డాయి కాబట్టి భయపడలేదు. ఎందుకంటే దేవాలయం మువ్వలు మోగుతూ ఉంటాయి, ఆ సభడికి సంపెంగ చెట్టు మీద ఉన్న పక్షులకు అలవాటు పడ్డాయి, పక్షులు అలవాటు పడ్డాయి. అందుకని భయపడలేదు కానీ నిద్ర లేచి అనుకున్నాడు, లేడికి లేచిందే వేళ అన్నట్టుగాను తెల్లారిపోయింది అనుకున్నాడు, భ్రమలో పడ్డాయి. అంతే వేటకు బయలుదేరే పక్షులకి ఏమిటండి, ఇంకా ఏదో తింత తినడం పడుకోవడం అంతేగా, తిండి కోసమని గూడు విడిచి బయలుదేరడం, తిండి దొరికాక మళ్ళీ గూటికి రావడం. గూటికి విడిచి వెళ్ళేటప్పుడు ఒక సవ్వడి, గూటికి చేరేటప్పుడు ఒక సవ్వడి, అప్పుడో పాట ఇప్పుడో పాట, అంతకు మించిన పాట ఉంటుందా? గూడు వీడిడి వేళ, గూటికి ఏగడు వేళ, పక్షి గొంతును మించు పాట ఏది? అప్పుడు కనుక పక్షి గొంతు వినగలిగితే గూడు విడిచిపెట్టేటప్పుడు, గూటికి చేరేటప్పుడు అంతకుమించినటువంటి పాట ఎవరూ పాడలేరేమో అనిపిస్తుంది. ఈ వెళ్ళడంలో ఒక ఆశ, పొద్దున్నే వెళ్ళడంలో ఒక ఆశ ఉంటుంది, ఆ పాటలో సాయంత్రం రావడంలో ఒక ఆనందం ఉంటుంది, ఏదో దొరికింది పిల్లల కింద పెట్టచ్చు అని. ఇక్కడ ఆశ, అప్పుడు ఆనందం. ఇప్పుడు తీరిందనే, తీరుతుందనే ఆశ, అప్పుడు తీరిందనే సంతృప్తి. ఇవే కదా మనిషి జీవితంలో కూడా ఉండేవి. అంచేత అది గొప్ప పాట, సహజమైన పాట. అలా పక్షులు వేటకు బయలుదేరాయి. పక్షులు వేటకు బయలుదేరేటప్పుడు ఒక్క పక్షి ఎప్పుడు వెళ్ళదు, దాని భయం అనుకుంటుంది. ఓ పది పక్షులు కలిసి పెడుతూ ఉంటాయి. అందుకని పక్క పక్షులు అన్నిటి నిద్ర లేపేసరికి బలబల 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 బల అని చప్పుడు చేసి అన్నీ లేచి ఈ పక్షులు మొత్తం రెక్క వృధ చేసేసరికి రెక్కలతోటి ఆ సవ్వడి కిటికీలోంచి వినపడింది. ఎవరికి? దంపతులకి. వాళ్ళేమో కొత్త దంపతులట, పైగా వాళ్ళేదో ప్రణయ కలహం మీద కొంచెం అటు ఇటు విభేదం వచ్చి ఎడమొహం బెడమొహంగా పడుకున్నారు. అది విశేషం. అల్కలు దీరి దంపతులు అనడం వల్ల ఈ వాతావరణం మనకు తెలుస్తుంది. చిన్న పదంలో పెద్ద భావాన్ని నిక్షిప్తం చేస్తాడు కవి. అందునా ఆముక్తమాల్యద, అందునా కృష్ణదేవరాయలు చెప్పేది ఏమిటి? ఒకే ఒక ఖడ్గచాలనంతోనూ కొంత కరచాలనంతోనూ యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహారాజుకి సంక్షిప్తత గురించి, సమగ్రత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిపాలనలో సమగ్రతని, సాహిత్యంలో సంక్షిప్తతని రెండూ సాధించిన వాడు ఆయన, కృష్ణదేవరాయలు. ఆయన రాసిన పద్యం ఇది. పక్షులు వృధ చేసేసరికి ఆ చప్పుడు, ఆ సవ్వడి, ఆ రెక్కల చప్పుడు కిటికీలోంచి మెరపడి దంపతులకు మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి వాళ్ళు ప్రణయకలహంతో దెబ్బలాడుకునే ఏదో చిన్న తేడా వచ్చే రెడమొహం పడమొహం, నీ అవసరం నాకేమిటంటే, నీ అవసరం నాకేమిటని పడుకున్నారు. అప్పుడు విచిత్రంగా వాళ్ళకి అనిపించిన ముందు ఆడకూతురు కనిపించింది, నాకు ఏదో మగాడన్నాక ఏదో మాట అంటాడు, పంచకాకులు ఉండి ఇంట్లో ఉండేవాళ్ళకి మనకేం తెలుస్తుంది, ఇంట్లో పని మనకు బాధగా లేదా, బయట పని వాడికి బాధగా ఉండదా, ఏదో అంటాడలే సర్దుకోవాలి. అప్పుడే పక్షులు ఏమో వృధ చేస్తున్నాయి, వేటకడుతున్నాయి, తెల్లారిపోతుంది. అంతే చేస్తే అప్పుడు రెండే అయింది. అదేదో గాలి వీయడం వల్ల మువ్వల మోగే, మువ్వల సబడ చేయడం వల్ల పక్షులు లేచి అనుకోకుండా భ్రమలో పడి వేటకు బయలుదేరే, అది కాకుండా వీడు తెల్లారిపోయింది అనుకుంటున్నారు, ఐదు అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా సేపు ఉంటే అత్తగారు వచ్చి తలుపు కొట్టేస్తుంది, ఇంకా లేవలేదమ్మా మా కాలం వాళ్ళు కాదు మారిపోయారంటూ సాగదీస్తారు. ఇక్కడ పూర్వం అలా ఉండేది అత్తగారుల పెత్తనం. అందుకే నా కోడలు కాస్త ఉన్న సమయాన్ని రసమయంగా ఆనందంగా గడపకుండా కొత్తగా పెళ్ళైన దాన్ని ముగుడుతో ఈ తగాద ఏమిటి అనుకుంటూ కాస్త భర్త మీద కోపం తగ్గి ప్రేమ పెరిగి ఓ నిద్ర కూడా పట్టింది కాబట్టి కాస్త ఇడు తిరిగింది. ఆ ఎడమ చేతి చిటికిన వేలు కొంచెం ఇలా చాపింది ఆవిడ. భర్త కూడా మెలకు వచ్చి ఆయన అలాగే అనుకుని ఆడాళ్ళు అన్నాక పనిలో ఉన్నాక ఏదో ఒకటి అంటారు అనుకున్నా ఉంటారా, ఏదీ లేకపోతే దాంపత్యం ఏమిటి? అసలు పొల ఎలుక అంటారు, అలుక తీరిన తర్వాత కలయిక అనేది చాలా ఆనందంగా ఉంటుంది. అంచేతన ఎంతసేపు ఇది, అప్పుడే పక్షులు లేచి బయలుదేరుతున్నాయి వేటకి. ఈ పరిణామాలు నాలుగు గమనించండి, ఎంత ఆధ్యాత్మికమైన తత్వాన్ని అనుకోకుండా అందులో ధ్వనింపజేశాడో కృష్ణదేవరాయలు మనకు తెలుస్తుంది. ఒకటి గాలి వీయడం, రెండు ఆ గాలికి ధ్వజస్తంభపు మువ్వల మోగడం, రెండో పరిణామం. మూడు ఆ మువ్వల సవ్వడికి పక్షులు మేలుకొని నిద్ర లేచి వేటకు బయలుదేరడం, రెక్కల చప్పుడు చేయడం. నాలుగో పరిణామం ఆ రెక్కల చప్పుడు కిటికీలోంచి విని దంపతులు అలుకమాని ఆనందంగా గడపడం. ఈ నాలుగు పరిణామాల్ని కాస్త లోతుగా పరిశోధనాత్మక దృష్టితో చూస్తే, విమర్శ కాకుండా పరిశోధనాత్మక దృష్టితో చూస్తే గొప్ప అధ్యాత్మతత్వం బయటపడుతుంది. హిందూ జీవన విధానంలో నాలుగు పురుషార్థాలు ప్రధానంగా సాధించాలని ఉంటుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మంగా ఉండడం, తద్వారా అర్థాన్ని సంపాదించడం, తద్వారా కామం అంటే కోరికలు తీర్చుకోవడం పరిమితి మేరకు, ఆ కోరికల్లో బట్టి కొట్టుకోకుండా మోక్షం కోసం ప్రయత్నించడం. ఈ నాలుగింటికి మనం నాలుగు రకాల రోజు మొత్తం మీద నాలుగింటికి సమానంగాను లేదా దేనికి తగినట్టుగా దానికి సమయాన్ని కేటాయిస్తే జీవితంలో కూడా ఎన్నేళ్ళు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో అలా ప్రాధాన్యాలు ఇస్తూ పెడితే ఎక్కడ ఆందోళన ఉండదు. 70 ఏళ్ళు వచ్చిన కోరికలే ఇంకా తగ్గించుకోకపోతే ఎలాగా? అలాగే 20 ఏళ్లకే కామవాంఛలు పెంచేసుకుంటే ఎలాగా? పుట్టి పుట్టగానే లేనిపోయిన వైరాగ్యాలు తెచ్చుకుంటే ఎలాగా? 70 ఏళ్ళు వచ్చిన వైరాగ్యాలు రాకపోతే ఎలాగా? ఇవి ఆలోచించాలి. ఏ వయస్సు కామొచ్చట, అదే ధర్మార్థ కామ మోక్ష. ఇందులో ఆ గాలి వీయడం ధర్మం, ఎందుకంటే దాని ధర్మం వచ్చేసింది. ఇది దాంట్లో ఏమీ భ్రమలు లేవు, ఎవరు ప్రేరేపించలేదు, సహజంగా వీచింది. ఆ ధర్మం సహజంగా జరిగిపోతుంది. గాలి వీయడం ధర్మం. పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్థపురుషార్థం, సంపాదన. వాటికి మేత, మనకేమో పెద్ద మోత, సంపాదన, అర్థపురుషార్థం. దంపతులు లేచి కలహం మర్చిపోయి ఆనందంగా గడపడం కామపురుషార్థ సాధన, అది సంతాన యజ్ఞం. గుడిగంటల మువ్వలు మోగడం మోక్ష పురుషార్థం. ఆ గుడిగంటల మువ్వలు విన్నప్పుడల్లా మనలో లోపల అంతర్గతంగా గంటికలు మోగుతూ ఉంటాయి. ఏమిటిది, దేవుణ్ణి మర్చిపోయాం, ఏమిటో బతికేస్తున్నాం అని. ఆ గుడిగంటల మువ్వల సవ్వడికి అంత ప్రాధాన్యం. గుళ్ళో గంటలైనా అంతే, పక్కన కొంచెం మనకు దగ్గరలో గుడి ఉంటే గంటలు వినపడితే లౌకికమైన సంభాషణలో మునిగిన వాళ్ళకి ఒక్కసారిగా ఆ గంటల మీదకి దృష్టి పోగానే పక్కనే గుడి ఉంది, ఎప్పుడూ వెళ్ళలేదు అనిపిస్తుంది. ఆ తర్వాతనే పెడతాడు, దాని ప్రయోజనం దానికుంటుంది. ఇలాగా ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క పురుషార్థానికి ప్రత్యేకగా ఉంది. ఇందులో మళ్ళీ కాస్త లోతుకు వెళ్ళిన కొద్దీ, మనం పరిశోధన చేసిన కొద్దీ అపూర్వమైన రత్నాలు బయటపడతాయి. ఆముక్త మాల్యద వంటి క్లాసిక్స్, సంప్రదాయ కావ్యాల వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇది, అవి నిత్యనూతనంగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి. జీవితంలో ఉండే గొప్ప తత్వాన్ని పట్టుకుంటాయి. కేవలం 4 4 ఇంటికి ప్రతీకలనే కాకుండా కాస్త లోపలికెడితే అర్థమయ్యేది ఏమిటంటే గాలి సహజంగా వీచింది, గంటలు కూడా ఆ గాలికి సహజంగానే మోగాయి. మంచిది, ధర్మం మోక్షం ఈ రెండూ సహజంగానే మనకి సిద్ధిస్తాయి. వేరే భ్రమలో పడేది ఏం లేదు అక్కడ. కానీ పక్షులు భ్రమపడి వేటకు బయలుదేరాయి, దంపతులు కూడా తెల్లారిందనుకుని భ్రమపడి కలహం మానేసి కలిశారు. లేకపోతే అర్ధరాత్రి 1 గంట అయిందన్న విషయం వాళ్ళ గడియారాల వల్ల తెలిసి ఉంటే ఈ పరిణామం సంభవించదు. ఇంకాస్త బిగింపు పట్టు ఉంటుంది, నేను ఎందుకు మాట్లాడాలి అంటూ. ఆ రోజుల్లో గడియారాలు లేకపోవడం ఒకటి మంచిదే. అందుకని ఈ పక్షుల ద్వారానే సమయాలు తెలిసే కూడా వాళ్ళు భ్రమపడి ఆ అలక వదిలేసి కలిశారు, ఆనందంగా గడిపారు. పక్షులు భ్రమపడే బయటకు బయలుదేరాయి. పక్షులు అర్ధపురుషార్థానికి సంకేతం, దంపతులు కామపురుషార్థానికి సంకేతం అన్నప్పుడు అర్ధకామాలు మనని భ్రమలో పడేస్తాయి, ధర్మమోక్షాలు ఆ భ్రమ నుంచి బయటపడేస్తాయి. అందుకే గాలి ధర్మంలాగే సహజంగా ప్రవర్తించింది, మువ్వలు సహజంగానే మోక్షంలాగే మోగే. సహజ స్థితిలో ఉండడమే మోక్షం కదా, స్వస్థితి అంటే మోక్షం. అందుకే స్వస్థత అస్వస్థత తేడా అది. ఇందులో కూడా ఇంకాస్త లోతుకెడితే అపూర్వమైన విషయం అండి, ఈ మొత్తం పరిణామాలకి మూలం గాలి వీయడం. అంచేత మన జీవితంలో అర్ధకామ మోక్షాలు అన్నింటికీ మూలం ధర్మం. ధర్మాన్ని, మన ధర్మాన్ని మనం నిక్కచ్చిగా ఉన్న చోట ఉండి ఎటువంటి ఆర్భాటం ఎటువంటి ప్రచారం కోరుకోకుండా చేస్తే అది అర్ధపురుషార్థాన్ని కామపురుషార్థాన్ని సాధించడమే కాకుండా అర్ధకామాల్లో అనేటువంటి భ్రమల నుంచి మనల్ని బయటపడేసి మోక్షాన్ని సాధించేలా చేస్తుంది. ఇంత గొప్ప తత్వాన్ని ప్రతిపాదించే పద్యాన్ని మనకు అందించిన కృష్ణదేవరాయలకి ఎన్ని నమస్కారాలు పెడితే సరిపోతుంది. అది ఆ మహానుభావుడు యొక్క ప్రతిభ. ఎన్నడు శత్రులంగెల్నిచే ఎన్నగరాని కవిత్వ శక్తిచే, ఎన్నడు మిత్రులంగెల్నిచే ఈ కవిరాయలు విష్ణు చిత్తుడై, ఎన్నడు జొన్నచేలుగననేగెనో, ఎన్నడు పల్లెటూళ్ళ భాగ్యోన్నతి చూచెనో, కవిత ఊయలలోగెను వానికౌగిటన్. ఇటువంటి పద్యాలు చదివినటువంటి ప్రేరణతో సాగర ఘోషం కృష్ణదేవరాయల గురించి నేను రాసిన పద్యం ఇది. అది మన తెలుగు సాహిత్య ప్రతిభ. అందుకనే మనం ఆధ్యాత్మికమైన లలితా సహస్రానికి తెలుగు సాహిత్యాన్ని కూడా జోడించి చెప్పుకుంటున్నాం వీలైనంతవరకు. పైగా ఇది మన జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది ఈ పద్యం. ఎందుకంటే కేవలం మన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు, మిగిలిన వాటిని గురించినటువంటి ఆందోళన మనకు అక్కర్లేదు, ఆరాటం అక్కర్లేదు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం చేస్తున్నాం కానీ అందరూ చేస్తున్నారా, ఇంత అవసరం లేదు. అందరూ చేయాలా, అదేమన్నా లెక్క ఇంతమంది చేస్తే మనం చేస్తామని? మనం ఒక మంచి మార్పుని మనం మనలో మనం తెచ్చుకోవడానికి ఊరంతా మార్పు రావాలా? వీళ్ళు మొత్తం నైతికత దేశంలో దెబ్బతినడానికి, అవినీతి పెచ్చుమీరిపోవడానికి ఈ ధోరణే కారణం కదండి. మనం మారితే సరిపోతుందా, ఏమిటది? మనకు దుర్యసనం ఉంది తాగుడు, మనం మానేయాలి. ఊరంతా మానేసాక మానేస్తామా? పోనీ మనం మానేయగానే ఎవడన్నా వచ్చి కొట్టి సీసా పెట్టి కొట్టి తాగుతావా లేదా అని మనం కొట్టాడా? లేదే. మన బలహీనతలను మనం ఎన్ని రకాల కప్పిపుచ్చుకుంటామండి దారుణంగా. అలా కప్పిపుచ్చుకునే అవకాశం లేకుండా అర్ధరాత్రి వీచినంత సహజంగా, గాలి వీచినంత సహజంగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఉపాధ్యాయుడివైనా, ఉద్యోగివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, విద్యార్థివైనా, విద్వాంసుడివైనా, మిగిలిన పరిణామాలన్నీ సహజంగా జరిపిస్తాడు భగవంతుడు. అది మలయాచలవాసిన్యై నమః. ఆ మలయాచలవాసిని అయినటువంటి దేవే మలయపు గాలితో అన్ని పరిణామాలు జరిపించినట్టే మన జీవితంలో అన్ని పరిణామాలు జరిపిస్తుంది. మనం మన పని మనం చేస్తే చాలు ఆవిడ నమ్మకని. ఇది 458 నామం, మలయాచలవాసిన్యై నమః. ఇప్పుడు 96 శ్లోకం. సుముఖీ నళిని శుభ్రూ శోభనాసురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. 23.5 గంటల్లో మనం ఆ సుముఖి అన్నదానికి సుముఖంగా వ్యాఖ్యానం చేసుకుందాం. అంతవరకు తెలుగు భాష పట్ల సుముఖంగా ఉందాం.